నాలుగవ అధ్యాయం. సాయి సమర్థుల అవతరణ. సమర్థ సాయి అవనిపై మానవ రూపంలో జన్మించటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడచిన ఒకటి రెండు అధ్యాయాల్లో మంగళాచరణం గ్రంథ ప్రయోజనం చెప్పబడింది. గ్రంథకర్త తన అధికారాన్ని, గ్రంథానికి విషయానికి గల సంబంధాన్ని యథారీతిలో స్పష్టం చేయటం జరిగింది. ఇప్పుడు ఈ మహాత్ములు ఈ భూమి మీద ఎందుకు జన్మిస్తారు, అలా వారు సాధించవలసిన కఠిన కార్యం ఏమిటో, వారు ఈ ధరాతలంపై మానవ రూపంలో ఎందుకు రావలసి వచ్చిందో వినండి. శ్రోత మహాశయులారా, నేను మీ పద రజకణాల్లో ఒక కణాన్ని, దీన్ని శ్రద్ధగా వినమని మీ కృపని యాచించటానికి నేను బిడియపడను. అసలే మహాత్ముల చరిత్రలు మధురం. అందులోనూ ఇది సాయి కథామృతం. సాయి యొక్క అనన్య భక్తులు దీన్ని సేవించి కనుల్లో కోటి తారకలను వెలిగించగల ఆనందంతో ఉప్పొంగిపోవాలి. బ్రాహ్మణులు ఆశ్రమ వర్ణాలను అనుసరించి శాస్త్రాలు నిర్దేశించిన ఆచార వ్యవహారాలను, నియమాలను ఆచరించటాన్ని అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులైపోవాలనుకున్నప్పుడు, ధర్మాచరణ చేసేవారిని అవమానించి వారిని శిక్షించబోయినప్పుడు, ధర్మశాస్త్రాలను ఎవరూ లెక్క చేయనప్పుడు, ఇంటింటా సర్వులు తాము విద్వాంసులమనుకున్నప్పుడు, ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లెక్క పెట్టనప్పుడు, తినరానివి తింటూ సేవించరానివి సేవిస్తూ ఇలా ఆచార విచారాల పట్ల ఎంతో నిర్లక్ష్యంగా ఉండి బ్రాహ్మణులు బహిరంగంగా మద్యమాంసాదులను సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగు వేసుకుని లోపల అత్యాచారాలు చేస్తున్నప్పుడు, దీనివల్ల ధార్మిక పంథాల్లో ద్వేషం ప్రబలిపోయి ప్రజలు బాధలతో విసిగిపోయినప్పుడు, బ్రాహ్మణులు స్నాన సంధ్యల పట్ల విసుగుతో విముఖులైనప్పుడు, కర్మఠులు ధర్మాచరణ విధి వీటిల్లో నిపుణులు, వాటిని శ్రద్ధతో ఆచరించేవారు, అనుష్ఠానాలను దేవప్రీతి కోసం అభిషేకం మొదలైన విధిపూర్వక కర్మలు చేయటాన్ని విసుక్కొన్నప్పుడు, యోగులు జప తప ధ్యానాలను చీదరించుకున్నప్పుడు, ఆ సమయంలో మహనీయులు అవనిపై అవతరిస్తారు. జనులు ధన గౌరవాలు, భార్యాబిడ్డలే సమస్త సుఖాలకు స్థానమని పారమార్థికాన్ని గురించి ఆలోచించటానికి విముఖులైనప్పుడు మహాత్ములు అవతరిస్తారు. ధర్మానికి గ్లాని పట్టుకున్నప్పుడు, జనులు శాశ్వత శ్రేయస్సును కోల్పోయినప్పుడు, ధర్మాన్ని జాగృతం చేయగల మహాత్ములు దేహధారణ చేస్తారు. మానవులు దీర్ఘ ఆయుష్యుని, జన్మంతా ఉండవలసిన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పోగొట్టుకొని కేవలం కడుపు నింపుకోవటం, విషయ సుఖాలను అనుభవించటాన్నే ఆనందంగా భావించి వాటిపట్లే లక్ష్యాన్ని పెట్టి నీతి భ్రష్టులైనప్పుడు, ఆత్మోద్ధరణను అన్ని విధాలుగా కోల్పోయినప్పుడు మహాత్ములు మహితపై అవతరిస్తారు. వర్ణాశ్రమ నియమాలను రక్షించటానికి, అధర్మాన్ని సమూలంగా పెకిలించివేయటానికి, దీనులను దరిద్రులను సంరక్షించటానికి మహాపురుషులు ఈ పృథ్వీ మీద జన్మిస్తారు. మహాత్ములు ముక్తులు. వాళ్ళు దీనోద్ధరణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు కేవలం ఇతరుల కోసమే ఉంటారు. అందులో వారికి తమ గురించిన స్వార్థం ఉండదు. ప్రవృత్తి అనే ఎత్తైన చలించే నిర్మాణం చుట్టూ నివృత్తి అనే పునాదిని కట్టి దానిపై పారమార్థిక మందిరాన్ని నిర్మిస్తారు. భక్తులను సహజగతితో ఉద్ధరిస్తారు. ధార్మిక కార్యాలను, ధర్మాన్ని జాగృతం చేసి తమ అవతార కార్యాన్ని నెరవేర్చుకుంటారు. తమ అవతార కార్యం ముగియటంతో తమ అవతారాన్ని కూడా చాలిస్తారు. ప్రత్యగాత్మే అంటే జీవాత్మ లేదా అంతరాత్మ. జగత్తునంతటికీ పొంగి నింగినంటే పాల సముద్రం లాంటి ఆనందాన్నిచ్చే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే శుభకారకుడు, అంతేకాక సుఖాన్నిచ్చే గురువు కూడా. ఆయనే పరాకాష్ఠకు చెందిన పరవళ్ళు తొక్కే ప్రేమకు స్థానం, అవినాశి, శాశ్వతుడు, అవిభాజ్యుడు, దేశకాల వస్తుభేదాల నెరుగనివాడు. అతను విభజించరాని విధంగా ఉంటాడు. పరా నాభి వద్ద ఉండే వాణికి మొదటి స్ఫురణ, పశ్యంతి హృదయస్థానంలో అల్పమాత్రంగా ఉత్పన్నమయ్యేది, మధ్యమ కంఠస్థానంలో ఉండే మననాత్మకం, వైఖరి దీనివల్లే నోటి నుంచి శబ్దాలు బహిర్గతమవుతాయి. ఈ నాలుగు వాణులు ఆయన్ని వర్ణిస్తూ వర్ణిస్తూ అలసిపోయాయి. వేదాల చాతుర్యం కూడా పనిచేయలేదు. నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అంటూ అవి కూడా ఓడిపోయాయి. షట్శాస్త్రాలు, ఆరు శాస్త్రాలు, ఆరు వేదాంగాలు అంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పము. షడ్దర్శనాలు, ఆరు దర్శనాలు అంటే సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంతం. సిగ్గుపడ్డాయి. పురాణాలు, సృష్టి ఉత్పత్తి, దేవతలు, వీరపురుషులు ఇత్యాది విషయాలు వర్ణించబడిన అలాంటి సంస్కృత భాషలోని కావ్యాత్మకమైన 18 పవిత్ర గ్రంథాలు. కీర్తనలు అలసిపోయాయి. చివరికి శరీరంతో, వాక్కుతో, మనసుతో కేవలం నమస్కారం చేయటమనే సాధన మిగిలి ఉంది. అలా అత్యంత అద్భుత లీలలను చూపిన మహాత్ములైన సాయి చరిత్రను, ఆయన పవిత్ర గాథను విని మన చెవులను పావనం చేసుకోవాలి. అదే అన్ని ఇంద్రియాలను నడిపించి ఈ గ్రంథాన్ని రచించే బుద్ధినిచ్చి ఆయన చరిత్రను యథావిధిగా సహజంగా గుర్తుకు తేవటానికి కారణమైంది. ఆయన సర్వులకి అంతర్యామి, లోపల బయట అన్ని చోట్ల వ్యాపించి ఉంటారు. మరి నేను వ్యర్థంగా ఊరికే ఎందుకు చింతించాలి? సుమధుర ప్రేమను వెదజల్లే ఆయన ఒక్కొక్క గుణము గుర్తొస్తే మనసు స్తబ్దమైపోతుంది. మరి వాణికి ఆయన్ని వర్ణించటం ఎలా సాధ్యమవుతుంది? దృఢ మౌనమే ఆయన కథనమవుతుంది. నాసికతో పూలను ఆఘ్రాళించాలి, స్పర్శేంద్రియాలతో శీతోష్ణాలను స్పర్శించాలి, కళ్ళతో సౌందర్య సుఖాన్ని ఆస్వాదించాలి, ఇంద్రియాలు తమంత తామే సుఖించాలి. నాలుక చక్కెరను రుచి చూస్తుంది, అయితే అది ఆ విషయాన్ని ఇతరులకు స్పష్టంగా చెప్పలేదు. అదేవిధంగా సాయి గుణాలను చక్కగా వర్ణించి స్పష్టంగా చెప్పటం నాకు రాదు. ఆ సంకల్పం సద్గురువు మనసులోకి వచ్చినప్పుడే ఆయనే స్వయంగా ప్రేరణ కలిగిస్తారు. తమవారమే అయిన మనకు వర్ణించటం అసఖ్యం కనుక దాన్ని తామే లోతుగా యథాతథంగా వర్ణిస్తారు. ఇది కేవలం ఏదో శిష్టాచారం కోసమో లేదా పైపైన మాట్లాడటమో కాదు, హృదయాంతరాల్లో నుంచి చెప్పే మాటలివి. ఆదరంతో శ్రద్ధగా వినమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. గాణగాపూరు నృసింహవాడిలాగే ఔదుంబర్, భిల్లవడిలాగే గోదావరి నదీ తీరాన ఉన్న షిరిడీ క్షేత్రం కూడా ప్రసిద్ధిగాంచింది. గోదావరి పవిత్ర తీరం, జనులని పునీతం చేసే గోదావరి పవిత్ర జలం, మనసుని గిలిగింతలు పెట్టే గోదావరి పిల్లగాలులు, ఇవన్నీ అవనిపై అలుముకున్న అంధకారాన్ని ఆవలకు నెట్టేస్తాయి. గోదావరి మహిమ వర్ణనకందనంత అందమైనది. అది జగత్తంతా ప్రసిద్ధం. అక్కడ ఒకరిని మించి ఒకరు మకుట మణులనదగిన మహనీయుల పరంపర వచ్చిపోయింది. ఆ గోదావరి తీరంలో అనేక తీర్థాలున్నాయి. అందులోని నీరు పాపాలను ప్రక్షాళనం చేస్తుంది. అందులో స్నానం చేసినా, ఆ నీటిని సేవించినా ప్రాపంచిక దుఃఖాలు పలాయనమవుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ గోదావరి నది అహ్మద్నగర్ జిల్లా కోపర్గాన్ తాలూకాలో, అంటే ఇప్పటి రహతా తాలూకాలో ఉంది. కోపర్గాం పక్క నుంచి షిరిడీకి వెళ్లే మార్గం కలుస్తుంది. గోదావరిని దాటాక ఆవలి తీరాన సుమారు 3 క్రోసుల దూరంలో, అంటే 7 మైళ్ళ లేదా 9.5 కిలోమీటర్లు, నిమ్గాంలో గుర్రబండి ప్రవేశించగానే షిరిడీ ఎదురుగా కనిపిస్తుంది. నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, నామదేవుడు, జనాబాయి, గోరా కుంభార్, గోణాయి, ఈమె ఎంత నామదేవుని తల్లి అయినా మహాత్ముల మాలలో ఆమెకి స్థానమివ్వటం సరికాదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం గోమాయి అనే శబ్దం ఉండాలి. గోమాయి అనే పేరుగల ఒక వితంతు బ్రాహ్మణ మహనీయురాలి వర్ణన మహీపతి బువాగారి శ్రీభక్తి విజయంలో లభించింది. ఒకసారి చంద్రభాగా నదికి గొప్ప వరదలొచ్చాయి. ఏ నావికుడు కూడా ఆమెను నది ఒడ్డున ఉన్న విఠలుడి దర్శనానికి తీసుకెళ్లలేదు. అప్పుడు విఠలుడు స్వయంగా నావికుడి రూపాన్ని ధరించి ఆమెను ఆవలి తీరానికి చేర్చి విఠలుని దర్శనం కలిగించాడు. తుకారాం, నరహరి సోనారు, నరసింహ మెహత, సజ్జన్ కసాయి, సాంవతామాళి అనే మహాత్ములు గతంలో ఉండేవారు. ఇప్పుడు కూడా మహాత్ములు చాలామందే ఉన్నారు. సాత్విక వృత్తిలో ఉండే వీరంతా జగత్తంతా తమ కుటుంబమేనని భావించి కష్టాల కొలిమిలో కాలిపోయేవారికి ఆధారమయ్యారు. మహాత్ముల్లో శ్రేష్ఠులన్నదగిన సంత రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగత్తుని ఉద్ధరించటానికి కృష్ణాతీరంలో ప్రకటమైనారు. అలాగే గొప్ప యోగీశ్వరులైన సాయి షిరిడీ చేసుకున్న పుణ్యం కొద్దీ జగత్తుని ఉద్ధరించటానికి గోదావరి సమీపాన అవతరించారు. పరశువేది ఇనుమును సువర్ణంగా మారుస్తుంది. అలాంటి పరశువేదితో మహాత్ములను పోలుస్తారు. అయితే మహాత్ములు చేసే అలౌకిక పద్ధతి ఏమిటంటే వారు భక్తులను తమకు ప్రతిరూపాలుగానే చేసేస్తారు. భేదభావాలను వదిలి చరాచర వస్తువులన్నీ బ్రహ్మరూపమేనని మనకు కనిపించే ఈ జగదైశ్వర్యం బ్రహ్మ యొక్క అఖండైశ్వర్యమేనని, ఈ ప్రకారంగా ఈ విశ్వమంతా సంపూర్ణంగా తామే అన్న యథార్థ జ్ఞానం కలిగినప్పుడు కలిగే ఈ సుఖమాధురిని ఏం చెప్పను, సుధా మధుర భావతరంగాల్లోకి జార్చే అనిర్వచనీయమైన గొప్ప అనుభవం కలుగుతుంది. అలాంటి నాది అన్న భావం ప్రాప్తించాక తాము తప్ప వేరేదేదీ ఎక్కడా లేనప్పుడు ఎవరి మీద వైరభావం పెట్టుకోవాలి, ఎవరికి భయపడాలి? షిరిడీలో సాయినాథులు కూడా, మంగళవేఢీలో సంత దామాజీ పంతు, సజ్జనగడిలో సమర్థ రామదాసు, వాడిలో నృసింహ సరస్వతుల్లాగే జయించటానికి కఠినము, తీరాన్ని చేరటం మరింత కష్టము అయిన సంసారాన్ని జయించారు. అమృత జల్లులు చిలకరించే శాంతే ఈయనకి అలంకారం. మూర్తీభవించిన జ్ఞాన భాండాగారమే ఈయన. వైష్ణవులకు ఈయన పుట్టిల్లు లాంటివారు. ఉదారుల్లోకెల్లా ఉదారులైన ఈయన పారమార్థిక కర్ణుని అవతారమే. ఈ సాయి సంసారంలోని సారమే. అశాశ్వతమైన వస్తువుల పట్ల ఈయనకి ఆసక్తి లేదు. వారి వృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. పరమప్రాప్తిని సాధ్యం చేసుకోవటం మీదే వారి లక్ష్యం ఉంటుంది. అలాంటి వారి స్థితిని గురించి ఏం వర్ణించాలి? ఇహలోకానికి చెందిన ఔన్నత్యమే గాని అల్పత్వాన్ని గాని ఆయన లెక్క చేయరు. పరలోక సుఖం అంటే ఉల్లాసమూ లేదు, అవహేళన కూడా లేదు. ఆయన అంతరంగం స్వచ్ఛమైన అద్దంలా నిర్మలమైనది. ఆయన వాణి నిరంతరం కృపామృత రసధారలను వర్షిస్తుంది. రాజులు, పేదలు, దరిద్రులు, దీనులు వీరంతా ఆయన దృష్టికి ఒక్కలాగే కనిపిస్తారు. ఆయనకి మానవమానాలు తెలియవు. ఆయన స్వయంగా సకల ప్రాణికోటిలోనూ వ్యాపించి ఉండే పరమేశ్వరులే కాని అందరిలాగే లోకులతో సహజంగా మాట్లాడతారు, వ్యవహరిస్తారు. దేవదాసీల నాట్యాన్నవలోకిస్తారు. గేయ కవిత్వాన్ని లేదా గానాన్ని వింటూ పారవశ్యంతో ఊగిపోతారు. అయినా ఆయన సమాధిస్థితి కించిత్తైనా భంగం కాదు. అల్లా నామస్మరణ వారిని గుర్తించటానికొక చిహ్నం. జగత్తంతా మేల్కొని ఉన్నప్పుడు ఆయన నిద్రిస్తారు. జగత్తు నిద్రిస్తున్నప్పుడు ఆయన మేల్కొని ఉంటారు. ఆయన అంతరంగం సర్వాన్ని తనలో దాచుకుని గంభీరంగా ప్రవహించే సాగరంలా శాంతంగా ఉంటుంది. ఆయన నిశ్చిత ఆశ్రమమేమిటో ఎవరికీ తెలియదు. ఆయన ఏ ఆచార వ్యవహార నియమాలను పాటించరు. తాము కూచున్న చోటు నుంచి ఎక్కువగా కదలరు. అయినా అన్ని వ్యవహారాలు ఆయనకు తెలుస్తాయి. ఆయన దర్బారులో పైకి కనిపించేది ఎప్పుడూ ఆడంబరమే అయినప్పటికీ, ఆయన 190 కథలు చెప్పినప్పటికీ ఆయన మౌనాన్ని విడువరు. ఆయన మసీదు గోడకు ఆనుకుని నిలబడతారు. ఉదయము సాయంత్రము భిక్ష కోసం గ్రామంలో తిరిగినప్పటికీ, లెండీబాగుకి లేదా చావడికి పోతున్నప్పటికీ ఆయన ఆత్మస్థితి అఖండంగా ఉంటుంది. గతంలో ఏ జన్మలో, ఏ సందర్భంలో, ఏ సమయంలో నేనెంత తపస్సు చేశానో కానీ దేనివల్ల శ్రీ సాయినాథులు నన్ను మమతానురాగాలను పంచే తమ నులివెచ్చని ఒడిలో చేర్చుకున్నారో అది నాకు తెలీదు. అయితే అది నా తపస్సుకి ఫలితమా? నేనైతే జన్మతః దుష్టుణ్ణి. శ్రీ సాయి స్వతహాగా దీనుల మీద ప్రేమ కురిపించేవారు. ఇదంతా ఎన్నటికీ మార్పు చెందని ఆయన కృపే. సిద్ధపురుషుల వర్గంలో జన్మించినప్పటికీ ఆయన పద్ధతి సాధకుల్లాగానే ఉండేది. ఆయన స్వభావం అహంకారరహితంగా అత్యంత నమ్రతతో ఉండేది. ఆయన అందరినీ గౌరవించేవారు. పైఠానుని ఏకనాథులు, ఆళందిని జ్ఞానదేవులులాగే శ్రీ సాయి షిరిడీని మహిమా సంపన్నం చేశారు. ప్రతిరోజు ఏ ప్రయత్నమూ చేయకుండానే బాబా చరణాలను హాయిగా చుంబించి బాబా పాదధూళిని తలపై ధరించే అదృష్టాన్ని పొందిన షిరిడీలోని తృణపాషాణాలు ధన్యం. షిరిడీయే మనకి పండరిపురం, షిరిడీయే జగన్నాథపురి ద్వారక, షిరిడీయే గయ, షిరిడీయే విశ్వేశ్వరుడి కాశీ, షిరిడీయే రామేశ్వరం కూడా. షిరిడీయే మనకు బదరీనాథ్, కేదారనాథ్. షిరిడీయే మనకు నాసిక, త్ర్యంబకేశ్వరం. షిరిడీయే మహంకాళేశ్వరుడి ఉజ్జయిని. షిరిడీయే మహాబలేశ్వరుడి గోకర్ణక్షేత్రం. షిరిడీలో సాయితో సమాగమమే మనకు అగమ నిగమాలు, వేదాలు, ధర్మశాస్త్రాలు. దానివల్ల సంసారంలోని వ్యవహారాలపై ఆసక్తి తగ్గిపోయి పారమార్థిక మార్గం సులభతరమవుతుంది. సమర్థ సాయి దర్శనమే మనకు యోగ సాధన. వారితో చేసే సంభాషణే మనకు పాప ప్రక్షాళన. ఆయన చరణ సంవాహనమే మనకు త్రివేణి, గంగ, యమున, గుప్తంగా ఉండే సరస్వతి. ఈ మూడు నదుల సంగమ ప్రవాహమే అలహాబాదులోని ప్రయాగ. ఆయన చరణ తీర్థ సేవనమే మన వాసనల నిర్మూలన. ఆయన ఆజ్ఞే మనకు వేదవాక్కు. వారి విభూతి ప్రసాద సేవనమే మనకు అన్ని రకాల పుణ్యపావన సాధన. సాయియే మనకు పరబ్రహ్మ, సాయియే మన పరమ పరమార్థం, సాయియే శ్రీకృష్ణుడు, సాయియే శ్రీరాముడు మన నిజమైన ఆశ్రయస్థానం. శ్రీ సాయియే. సాయి స్వతహాగా సుఖ దుఃఖ రాగలోభాది ద్వంద్వాలకు అతీతులు. ఆయన ఎన్నడూ ఆనందంగానూ ఉండరు, లేదా ఖిన్నులుగానూ ఉండరు. నిరంతరం ఆత్మస్వరూపంలో లీనమై ఉండే శాశ్వత బ్రహ్మయే సాయి. షిరిడీ కేవలం కేంద్రస్థానం. బాబా కార్యాలు లేదా నివసించే ప్రదేశాలు పంజాబు, కలకత్తా, హిందూస్థాన్, గుజరాత్, దక్కన్, కానడా మొదలైన అన్ని చోట్ల ఉన్నాయి. షిరిడీలోని సాయి సమాధి అంటే మహాత్ములందరూ కలిసే స్థానం. అక్కడికి వెళ్లే దారిని పట్టుకొని అటువైపు వేసే ప్రతి అడుగు జీవుల సంసార బంధనాన్ని ఛేదిస్తుంది. కేవలం ఆచారాన్ననుసరించే అయినా సమాధి దర్శనం చేసుకుంటే చాలు, జన్మకి సార్థకం ఏర్పడుతుంది. అలాంటప్పుడు బాబా సేవ కోసం తమ ఆయుష్ను వెచ్చించే వారి అదృష్టాన్ని నేనేమని వర్ణించను. మసీదు మీద, వాడా మీద అందమైన పతాకాలు ఎత్తుగా ఆకాశంలో వయ్యారంగా ఎగురుతూ భక్తులను చేత్తో రా రమ్మని ఆప్యాయంగా పిలుస్తున్నట్టుంటాయి. బాబా మహాత్ములని ప్రసిద్ధి చెందారు. ఊరూరా ఆయన గొప్పతనం వ్యాపించింది. కొందరాయనకి నిజమైన శ్రద్ధతో మొక్కుకుంటారు, కొందరాయన కేవల దర్శనంతోనే సంతృప్తి చెందుతారు. కొందరి మనసుల్లోని ఆలోచన ఎలా అన్నా ఉండనిండి. బుద్ధి కూడా పాపరహితంగా ఉన్నా లేక మోసపూరితంగా ఉన్నా ఆయన దర్శనం చేసుకున్న వెంటనే వారి చిత్తం శాంతిస్తుంది. అప్పుడు జనుల మనసుల్లో కలిగే ఆశ్చర్యం అంబరాన్ని చుంబిస్తుంది. పండరిపురంలో విఠలుడు, రఘుమాయిల దర్శనం విశేషమైనది. అదే విఠలుడి దర్శనాన్ని సాయిబాబా షిరిడీలోనే ఇచ్చేవారు. నా మాటలు ఎవరికైనా అతిశయోక్తి అనిపిస్తే వారు విఠలుడిపై దృఢ భక్తి ఉన్న గౌళీబువ మాటలు వినండి. అప్పుడు వారి సంశయం పటాపంచలైపోతుంది. అతను పండరివార్కరి సాంప్రదాయానికి చెందినవాడు. ప్రతి ఏడు అతను పండరిపురం వెళ్ళేవాడు. అలాగే షిరిడీ కూడా వచ్చేవాడు. అతనికి సాయిబాబా అంటే ఎంతో ప్రేమ. వెంట ఓ గాడిదను తీసుకుని ఒక శిష్యుణ్ణి తోడు తీసుకునేవాడు. ఆ పెద్ద మనిషి నాలుక రామకృష్ణహరి అన్న నామాన్ని గర్జిస్తుండేది. అతని వయసు 95 సంవత్సరాలు. చాతుర్మాసంలో గంగానదీ తీరాన మిగిలిన 8 నెలలు పండరీపురంలోనూ బువా ఉంటుండేవాడు. అందువల్ల ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళొచ్చేప్పుడు అతను సాయిబాబాని కలవటం జరుగుతుండేది. బాబా వైపు చూస్తూ వినమ్రతతో అతను అంటూ ఉండేవాడు, ఈయనే దయామృత సాగరుడు, అనాథనాథుడు అయిన సాక్షాత్ పండరీనాథుడు. జరీ అంచు ధోవతులు కట్టుకోగానే ఎవరైనా మహాత్ములైపోగలరా? వారు కష్టపడి ఎముకలను మణులుగా, రక్తాన్ని నీరుగా మార్చాలి. దైవత్వం ఊరికే వస్తుందా? ఈయన ప్రత్యక్షంగా పండరీనాథుడే. ఈ జగత్తు మూర్ఖురాలు. ఇది బాగా తెలుసుకుని ఈయన దైవత్వాన్ని గుర్తుపెట్టుకోండి. పండరీనాథుడి పట్ల భక్తి ఉన్న అలాంటి భగవద్భక్తుడి మాట ఇది. అక్కడ పామరుణ్ణైన నా అనుభవం ఎంతటిది? శ్రోతలు తమకు తాము అనుభవం పొందాలి. సాయిబాబాకి నామస్మరణ అంటే చాలా ఇష్టం. ఆయన నిరంతరం అల్లా మాలిక్ అంటుండేవారు. తమ ఎదుట రాత్రింబవళ్ళు నామసప్తాహాలు జరిపించేవారు. ఒకసారి ఆయన దాసగణుని నామసప్తాహం చేయమని ఆజ్ఞాపించారు. అందుకు దాసగణు, చేస్తాను, అయితే నాకు విఠలుడు సాక్షాత్కరించాలి అన్నాడు. అప్పుడు బాబా తమ ఛాతీపై చేయి పెట్టుకుని, అవునవును, సాక్షాత్తు విఠలుడి మూర్తి ప్రకటమవుతుంది, భక్తుడికి మాత్రం భావముండాలి. డాకురునాథుడి డంకపురి, పండరీనాథుని పండరి, లేదా రణచోడరాయని ద్వారకానగరు, ఈ షిరిడీయే. ఇది చూసేందుకు దూరం వెళ్లవలసిన అవసరం లేదు. విఠలుడేమన్నా వేరే ఎక్కడో గుర్తు ప్రదేశం నుంచి లేచొచ్చేవాడా ఏం? భక్తుల ప్రేమ పరవళ్ళు తొక్కినప్పుడు ఇక్కడే ప్రకటమవుతాడు. పండరీకుడు అమ్మా నాన్నల సేవ చేసి దేవాదిదేవుణ్ణి సమ్మోహింపచేశాడు. దేవాదిదేవుడు పుండరీకుడి భక్తి ప్రేమలకు పరవశించి ఇటుక మీద విశ్రాంతి తీసుకున్నాడు అన్నారు. సరే, సప్తాహం సమాప్తమవగానే దాసగణుకి విఠలుని దర్శనమైందని అంటారు. ఇప్పుడు బాబా మాటలకు మరొక అనుభవాన్ని తీసుకోండి. ఒకసారి కాకాసాహిబ్ దీక్షిత్ నిత్య నియమానుసారం తెల్లవారుజామున స్నానం చేసి ఆసనం వేసుకుని ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు అతనికి విఠలుడి దర్శనమైంది. ఆశ్చర్యమేమిటంటే తర్వాత అతను బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళినప్పుడు బాబా అతన్ని అడిగారు, విఠల్ పాటిల్ వచ్చాడు కదూ, అతన్ని కలిశావు కదా? అతను చెప్పకుండా పారిపోతాడు. అతనికి గట్టిగా మేకు కొట్టి ఒక చోట కదలకుండా స్థిరంగా ఉంచు. ఒక్క క్షణం అశ్రద్ధ చేశావు, అతను కన్నుగప్పి పారిపోతాడు. సరే, ఇది జరిగింది ఉదయం పూట. తర్వాత మధ్యాహ్నం పూట విఠలుని దర్శన సంరంభానికి చెందిన మరొక ఉదాహరణ చూడండి. ఎవరో ఒక పొరుగూరు వ్యక్తి పండరిపుర విఠోబా చిత్రపటాలు 25 అమ్ముకోవాలని వచ్చాడు. ఉదయాన ధ్యానంలో ఉన్నప్పుడు విఠలుడి మూర్తి ఎలా కనిపించిందో అచ్చం దానిలానే ఉన్నదాన్ని, ప్రతికృతిని చూసి దీక్షితు మనసుకి ఆశ్చర్యం అనిపించింది. బాబా మాటలు గుర్తొచ్చాయి అతనికి. వెంటనే అతను గొప్ప ప్రేమతో ఆ అమ్మేవాడికి మూల్యం చెల్లించి ఒక చిత్రపటాన్ని కొన్నాడు. భక్తిభావంతో దాన్ని పూజలో పెట్టుకున్నాడు. శ్రీ సాయికి విఠల పూజ పట్ల కల ఆదరణను వ్యక్తం చేసే మరొక అందమైన, వినసొంపైన, అత్యంత మధురమైన కథను ఆనందం నిండిన మనసుతో వినండి. భగవంతరావు క్షీరసాగర్ తండ్రి గొప్ప విఠల భక్తుడు. పండరిపుర యాత్రను పదే పదే మళ్లీ మళ్లీ చేస్తుండేవాడు. తండ్రి దివంగతుడైన తర్వాత ఇంట్లో ఉన్న విఠలుడి విగ్రహానికి పూజ నైవేద్యాలు ఆగిపోయాయి. తండ్రికి శ్రాద్ధం పెట్టడం కూడా ఆగిపోయింది. పండరీపుర యాత్ర గురించిన మాటే లేకుండా పోయింది. తరువాత ఒకసారి ఈ భగవంతరావు షిరిడి వచ్చాడు. అప్పుడు అతని తండ్రిని గుర్తుకు తెస్తూ బాబా అన్నారిలా, అతను నా స్నేహితుడు, ఇతను నా మిత్రుడి కొడుకు అని నేనిక్కడికి లాక్కొచ్చాను. ఇతనెన్నడూ నైవేద్యం పెట్టడు, నన్నూ పస్తులుంచుతున్నాడు. విఠలుణ్ణి పస్తులుంచుతున్నాడు. అందుకే ఇతన్ని షిరిడీ తీసుకొచ్చాను. ఇప్పుడది గుర్తుకు తెచ్చి అతనితో పూజ చేయటం మొదలుపెట్టిస్తాను. ఒకసారి ఒక పర్వదినాన, ఏ కాలంలో పుణ్యకృత్యాలు చేస్తే అధిక ఫలం ప్రాప్తిస్తుందో అలాంటి గ్రహణం, పౌర్ణమి మొదలైన శాస్త్రాల్లో చెప్పబడ్డ కాలాల్లో ముఖ్యమైన కాలం. దాసగను ప్రయాగతీర్థానికి స్నానానికి వెళ్లాలని మనసుపడ్డాడు. అందుకు బాబా దగ్గర అనుమతి తీసుకోవాలని వచ్చాడు. బాబా, అరే, దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఇదే మన ప్రయాగ తీర్థం. మనసులో విశ్వాసం దృఢంగా పెట్టుకో. నిజమే, ఆ ఆశ్చర్యం ఏం చెప్పను. దాసగను బాబా పాదాల మీద తలను పెట్టగానే బాబా రెండు కాలి బొటన వేళ్ల నుంచి నీరు ఉబికి రావటం మొదలుపెట్టి గంగా యమునల జలం ప్రవహించింది. ఆ చమత్కారం చూసి దాసగణుకు గగురుపాటు కలిగింది. కంఠం పూడుకుపోయింది. బాబాది ఎంత గొప్ప కృప! అతని కళ్ళ వెంట అశ్రుప్రవాహం ఆనకట్టలు తెంచుకుని దూసుకు ప్రవహించసాగింది. అతని వాణికి స్ఫురణ కలిగింది. బాబా మీద అతనికి ప్రేమ ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడింది. అపారమైన బాబా భక్తిని, అపరిమితమైన ఆయన మహిమను వర్ణించి తృప్తిపడ్డాడు. ఈ దాసగణు కవిత్వం చాలా మధురంగా ఉంటుంది. శ్రోతల కోరికను వెంటనే తీర్చాలని ఈ ప్రాసాదిక పద్యాన్ని ఇస్తున్నాను. అగాధ శక్తి అఘటిత లీలా తవ సద్గురురాయ, జడజీవాతే భవతారాయ తూ నౌకా సదయ. ఓ సద్గురురాయ, మీ శక్తి అపరిమితం, మీ లీలలు ఆశ్చర్యకారకాలు. దయామయులైన మీరు అజ్ఞానం అలముకున్న జీవులను సంసారం నుంచి తరింపచేసే నౌక. వేణీమాధవ ఆపణ హోవుని ప్రయాగ పడకేలే, గంగాయమునా ద్వయ అంగుష్ఠీం ప్రవాహ దాఖవిలే. మీరు శ్రీవిష్ణువు అయి తమ చరణాలను ప్రయాగ చేశారు. రెండు వేళ్ల నుంచి గంగాయమునల ప్రవాహాన్ని చూపించారు. కమలోద్భవ కమలాపురి శివహర త్రిగుణాత్మకమూర్తి, తూంచీహోవుని సాయి సమర్థ విచరసి భూవరతి. కమలంలో ఉత్పన్నమైన బ్రహ్మదేవుడు, లక్ష్మీపతి విష్ణువు, శివుడు లేదా హరుడు అంటే శంకరుడు, ఈ ముగ్గురూ కలిసి త్రిగుణాత్మకమూర్తి అయి ఓ సాయి సమర్థ మీరే ఈ అవనిపై విహరిస్తూ ఉంటారు. ప్రహరదిశాల బ్రహ్మాసమతే జ్ఞానముఖే వదసి, తమోగుణాలాధరూని రుద్రరూప కథీం కథీం దాఖవిసి. పగలు బ్రహ్మదేవుడిలా నోటితో జ్ఞానాన్ని ప్రబోధిస్తారు. అప్పుడప్పుడు తమోగుణాన్ని ధరించి ఎంతో కోపంతో శంకరుడి రౌద్రరూపాన్ని చూపిస్తారు. కథీం కథీం శ్రీకృష్ణ సమత్యా బాలలీలా కరిసి, భక్తమనాసి సరసకరూని మరాళతూంబనసి. కొన్నిసార్లు శ్రీకృష్ణునిలా పసివాడి ఆటలు ఆడతారు. అయితే అప్పుడప్పుడు భక్తుల మనసులనే తటాకాలుగా లేదా సరోవరాలుగా చేసి అందులో రెక్కలు విప్పిన రాజహంసలా విహరిస్తారు. యవనమణావే తరీ ఠేవిసి గంధావరి ప్రేమ, హిందుమణుంతరి సదైవ వసని మషీదీంత సుఖధామా. మిమ్మల్ని ముస్లిం అని అందామంటే మీకు చందనమంటే ఎంతో ప్రేమ. హిందువు అందామంటే మీరు మసీదులో నిరంతరం హాయిగా ఉంటారు. ధనిక్మణావే జరీతులా తరీ భిక్షాటన్ కరిసి, ఫకీర్మణావే తరీ కుబేరాదానే లాజవిసి. మిమ్మల్ని శ్రీమంతులని అందామంటే మీరు భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతుంటారు. ఫకీరు అందామంటే దానం చేయటంలో కుబేరుణ్ణి సిగ్గుపడేలా చేస్తారు. తవైక సాతే మసీదు మణుంతరి వన్హీతే ఠాయ, ధునీతి సదా ప్రజ్వలిత రాహే ఉదీ లోకాంధ్యాయ. మీ నివాసాన్ని మసీదందామంటే అక్కడ భక్తులకు విభూతి ఇవ్వటానికి అగ్ని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. సకాళపాసుని భక్త సాబడే పూజంతవ కరితి, మాధ్యాహ్నీలా దినకరి ఏతాం హోతసే ఆరతి. ఉదయం నుంచి భావిక భక్తులు మిమ్మల్ని పూజిస్తారు. సూర్యుడు నడినెత్తి మీదకొచ్చినప్పుడు మీకు హారతి జరుగుతుంది. చహుబాజున పార్షదగణ సమభక్త ఉభేరాహతి, చౌరీచామరే కరిధరువుని తుజువరు ధాళితి. మీకు నాలుగు వైపుల పార్షద గణాల్లాగా, అంటే దేవుని పరివారం లేదా సేవకుల సమూహంలాగా భక్తులు నిలబడి ఉంటారు. వింజామరలు, చామరాలు, ఈగలు మొదలైన వాటిని తోలటానికి అడవి ఆవు తోకల కొసలతో చేయబడిన కుంచెలాంటి పనిముట్టు చేతిలో పట్టుకుని మీకు వీస్తారు. శింగా కడచ్చాళే సురసనయ్యా దణదణతే ఘంట, చోపదారు లలకారుతి ద్వారీఘాలునియా పట్ట. శింగే చెవి లేదా కొమ్ము ఆకారంలో ఉండే వాయిద్యం. గొప్ప శబ్దంతో, సనయని ఒకలాంటి మధుర ధ్వనితో గణగణమనే గంటల ధ్వని మ్రోగిస్తారు. నడుముకి పట్టి ధరించిన దండధారులు ద్వారంలో నిలబడతారు. ఆరతి సమయీ దివ్యాసని తూ కమలావర దిశసి ప్రదోషకాళిం బసునిధుని పుడే మదన దహన హోసి. హారతి సమయంలో అందమైన ఆసనం మీద కూచుని మీరు కమలం మీద లక్ష్మీపతి శ్రీవిష్ణువులా కనిపిస్తారు. ప్రదోష సమయంలో సాయంకాలం ధుని ముందు కూచుని మీరు మదన దహను మన్మధుణ్ణి భస్మం చేసి పారేసిన శ్రీ శివశంకరులవుతారు. అశాలీలాత్య త్రయ దేవాంశ్యా ప్రత్యహీం తవఠాయి ప్రచీతీ శ్యేతాతి అముచ్యాహే బాబాసాయి. ఓ బాబాసాయి, మీ వద్ద మాకు రోజు ఈ ముగ్గురు దేవతల లీల అనే ఈ అనుభవం కలుగుతోంది. ఏసే అసతాం ఉగీచ్ మన్మన భటకత్ హే ఫిరితే అతాం వినంతి హీచ్ తులా బాస్థిర కరీంత్యాతేం. అలా అయి ఉండగా ఈ మనసు ఊరికే ఇటు అటు తిరుగుతుంది. దాన్ని మీరిప్పుడు స్థిరం చేయండి. ఇదే మీకు నా విన్నపం. అధమాధమ మీమహా పాతకీశరణు తుజూపాయాం అలోం నివారా దాసగణూచేం త్రితాపగురురాయ. నీచాతి నీచుణ్ణైన నేను మహాపాతకుణ్ణి, మీ పాదాలను శరణంటూ వచ్చాను. ఓ గురురాజా, నా త్రితాపాలను దూరం చేయండి. సరే, జనులు తమకు మహాభయంకరమైన పాపాలను ప్రక్షాళనం చేసుకోవటం కోసం గంగ వద్దకు పోతారు. గంగ తన పాపాలను పోగొట్టుకోవటానికి మహాత్ముల పాదాలు పట్టుకుంటుంది. కనుక శ్రీ సాయిబాబా పవిత్ర చరణాలను వదిలి గంగ లేదా గోదావరి యాత్ర చేయవలసిన అవసరం లేదు. భక్తిభావంతో మహనీయుల స్తోత్రం, సాయిబాబా మధుర చరిత్రను వింటే చాలు. గోణాయికి భీమరథిలో నామదేవుడు, తమాలుకి భాగీరథిలో కబీరు అదృష్టవశాత్తు ముత్యపు చిప్పల్లో ప్రాప్తించినట్లు, అలాగే సాయినాథులు 16 తరుణప్రాయంలో వేప చెట్టు కింద షిరిడీ గ్రామంలో భక్తుల కోసం మొదట ప్రకటమైనారు. ప్రకటమైనప్పటి నుంచి ఆయన బ్రహ్మజ్ఞానిగా ఉన్నారు. విషయవాసన అనేది ఆయనకి స్వప్నంలో కూడా లేదు. ఆయన మాయను కాలితో తన్నేశారు. ముక్తి ఆయన పాదాల వద్ద దొర్లుతుండేది. బాబా ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రుల కడుపున జన్మించారో ఎవరికీ తెలియదు. వారి ఈ పూర్వస్థితి, ఆయన తల్లెవరో తండ్రెవరో అది ఎవరికీ తెలియదు. ఆ విషయం గురించి ఆయన్ని అడిగి అడిగి అందరూ అలసిపోయారు. కానీ వివరాలు ఎవరికీ తెలియలేదు. తల్లిదండ్రులని, ఆత్మీయులని, బంధువులని, వర్ణస్థులని, ఇంతేకాదు సంసారాన్నే వదిలేసి ఆయన లోక కళ్యాణం కోసం షిరిడీలో ప్రకటమైనారు. షిరిడీలో నానా చోపదార్ తల్లి ఎంతో వృద్ధురాలు. ఆమె సాయిబాబా వ్యవహరించే తీరు గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఆమె ఇలా అంది. మొదట్లో అతను అరవిరిసిన సుమదళంపై స్నిగ్ధంగా మెరిసే మంచు బిందువుల ధవళ ఛాయతో మెరిసిపోతూ, అందాలు చిందిస్తూ, రాసిపోసిన సౌందర్యంగా, తారుణ్యం తొణికిసలాడే యువకుడిగా వేప చెట్టు కింద ఆసనం వేసుకుని హాయిగా కూచుని కనిపించాడు. అతని ముద్దులులికే ఆ చిన్నారి రూపం చూసి లోకుల మనసుకి ఎంతో ఆశ్చర్యమనిపించింది. కోమలమైన వయసులో ఆ కఠోర తపస్సు, చలి ఎండల పట్ల సమత్వం. వయసేమో ఎంతో చిన్నది, ప్రవర్తనేమో మరింత ఆసక్తికరమైనది. గ్రామస్థులంతా ఆశ్చర్యచకితులైనారు. ఆ పసివాడి దర్శనం కోసం గ్రామగ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. పగలు అతను ఎవరితోనూ కలిసేవాడు కాదు. రాత్రిపూట ఎలాంటి భయమూ ఉండేది కాదు. ఆ పసివాడు ఎక్కడ్నుంచి వచ్చాడా అని అందరి మనసులకి ఒకటే ఆశ్చర్యం. శరీరం అద్భుత సౌందర్యంతో ఉండేది. కళ్ళారా అతన్ని చూడగానే అంతఃకరణలో మమతల మకరందం వెదజల్లుతూ ప్రేమ పెళ్ళుబికేది. అతను ఏ ఇంటికి వెళ్ళలేదు. రాత్రింబవళ్ళు వేప చెట్టు దగ్గర కూచుని ఉండేవాడు. మరింత అద్భుతం ఏమిటంటే, కోమలమైన వయసులో జగన్మోహనకరమైన రూపంతో ఆ యువకుడు రాత్రింబవళ్ళు ఆరు బయట ఎలా ఉంటున్నాడు. బాహ్యానికి అతను యువకుడు అనిపిస్తున్నాడు, అయితే చేతల్లో అతను ఉన్నతోన్నతుడు. అంతెందుకు, వైరాగ్యం తొణికిసలాడే పూర్ణావతారమే. అందరికీ అది చాలా విశేషమనిపించింది. ఒకరోజు ఓ అద్భుతం జరిగింది. ఇద్దరు ముగ్గురి ఒంటి మీదికి ఖండోబాపుని వాళ్ళు ఊగసాగారు. అప్పుడు ప్రజలు వాళ్ళని ప్రశ్నించటం మొదలెట్టారు. ఒకరిలా ప్రశ్నించారు, ఏ అదృష్టవంతుడి కొడుకి అబ్బాయి, ఎలా ఎక్కడ్నుంచి వచ్చాడిక్కడికి? దేవా, ఖండోబా, నువ్వతణ్ణి శోధించి తెలియజేయి. దేవుడు సమాధానమిచ్చాడు, వెళ్ళి గుణపం తెండి, నే చూపించిన చోట తవ్వండి, ఈ అబ్బాయి ఉండే చోటు తెలుస్తుంది. అప్పుడు అక్కడి ఆ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో ఆ వేప చెట్టు కింద గుణపంతో తవ్వినప్పుడు దానికి ఇటుకలు తగిలాయి. ఇటుకల వరసను తొలగించి దానిమీది రాతిబండ తీసినప్పుడు ఒక సొరంగం కనిపించింది. అందులో నాలుగు ప్రమిదలు వెలుగుతున్నాయి. ఆ సొరంగం సున్నంగచ్చుతో ఉంది. అందులో ఒక పీట, గోముఖం, అందమైన జపమాల ఉన్నాయి. ఖండోబాదేవుడు ఇలా అన్నాడు, ఇక్కడ ఈ పిల్లవాడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ప్రజలంతా ఆశ్చర్యంతో ఆ అబ్బాయిని గుచ్చిగుచ్చి అడగసాగారు. అప్పుడు ఆ పిల్లవాడు చిలిపిగా ఏదో ఓ అసంబద్ధమైన కథ చెప్పాడు. ఇది నా గురుస్థానం, నా పవిత్ర స్థలం, కానుకగా లభించిన ప్రదేశం, దాన్ని అలాగే ఉంచండి, నా మాట వినండి. అలా అన్న బాబా మాటలను వాళ్ళంతా పాటించారు. అయితే బాబా అసంబద్ధంగా అన్నారు అని నా నాలుక ఎందుకు అన్నది? నా భావం నాకే ఆశ్చర్యమనిపించింది. అలా నేనెందుకు అనుకున్నాను? అయితే ఇప్పుడు నాకు తెలుస్తోంది, బాబాకి ఇది సహజంగానే వినోదం అయి ఉంటుంది. మొదట్నుంచి బాబా హాస్యప్రియులు. భూగృహం ఆయన నివాస వసతి స్థానం అనిపిస్తుంది. అయితే అది తమ గురువుదని అనటం వల్ల తన గొప్ప మహత్యం ఏమీ తగ్గిపోదని బాబాకి అనిపించి ఉండొచ్చు. సరే, బాబా ఆజ్ఞానుసారం గ్రామస్థులు ఎప్పటిలానే ఇటుకలు పెట్టి బాబా గురుస్థానం అంటూ ఆ భూగృహాన్ని మూసేశారు. అశ్వద్ధము లేదా ఔదుంబరం లాగానే బాబా దృష్టికి ఆ వేప చెట్టు ఎంతో శ్రేష్టం. దానిమీద ఆయనకు ఎంతో ప్రేమ ఉండేది. దాన్నెంతో ఆదరించేవారాయన. మహిళ్సాపతి మొదలైన షిరిడీకి చెందిన పాత గ్రామస్థులు బాబా గురువుగారి సమాధిస్థానమని దానికి వందనం చేసేవారు. ఈ సమాధిస్థానం దగ్గర బాబా 12 సంవత్సరాలు మౌనం ధరించి తపస్సు చేశారన్న మాట ప్రజల్లో ప్రసిద్ధి చెందింది. వేప చెట్టుతో కలిపి సమాధికి 4 వైపులా ఉన్న స్థలాన్ని కొని బాబా భక్తుడు సాఠే సాహెబ్ అక్కడ 4 అరుగులుండే భవనాన్ని నిర్మించాడు. ఈ భవనమే, ఈ వాడాయే యాత్రికులకి మొదట్లో ఉండటానికి వసతి స్థానం. అక్కడ వచ్చిపోయేవారితో ఎంతో రద్దీగా ఉండేది. సాఠే వేప చెట్టుకి చుట్టూరా ఒక అరుగు కట్టించాడు. దక్షిణ ఉత్తర దిశల వైపు పైన అంతస్తు కట్టారు. ఉత్తరం వైపు మెట్లు కడుతుండగా వాటి కింద ఈ భూగృహం కనిపించింది. మెట్ల కింద దక్షిణం వైపుకి ముఖం ఉండే ఒక అందమైన గూడు ఉంది. దాని ఎదురుగానే వేప చెట్టు అరుగుమీద ఉత్తరం వైపున ముఖం పెట్టి భక్తులు కూర్చుంటారు. గురువారం, శుక్రవారం సూర్యాస్తమానంలో ఈ ప్రదేశంలో పేడతో అలికి పైన ఓ క్షణంపాటు సాంబ్రాణి ధూపం వేసిన వారికి శ్రీహరి సుఖం ప్రసాదిస్తారు. ఇది అతిశయోక్తి కాదు కదా. ఇందులో ఎంత నిజముంది అని శ్రోతలకు మనసులో సందేహం కలగొచ్చు. కానీ ఇందులో సందేహించవలసిన పని లేదు. ఇవి నా సొంత మాటలు కావు, ఇవి కాకా చెవులారా విన్న సాయిబాబా మాటలు. వాటిని ప్రత్యక్షంగా విన్నవారు ఇప్పటికీ జీవించే ఉన్నారు. తరువాత కట్టబడింది దీక్షిత్వాడ. బాడుగ ఇచ్చి ఉండేవారికి వసతి సులభతరమైంది. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే అక్కడ రాతి మేడ కూడా నిర్మించబడింది. దీక్షిత్ చేసే పుణ్యకార్యాలు మొదట్నుంచి ప్రసిద్ధి చెందాయి. అతను మూసలో వేసి తయారు చేసిన మూర్తీభవించిన భావార్థమే. అతను ఇంగ్లాండ్కు వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ అతనికది మూల కారణాన్ని నాటింది. భారతదేశంలోని మధుర, కాశీ, ద్వారకా మొదలైన ధార్మిక తీర్థాలను వదిలి ధర్మబాహ్యమైన ఆంగ్లభూమి పరమార్థాన్ని ఎలా సాధ్యం చేసి ఇస్తుంది అని ఇక్కడ శ్రోతలు సందేహపడచ్చు. శ్రోతలకి ఈ సందేహం రావటం సహజమే. అది దూరమైతే అప్పుడు వారికి విషయం పట్ల ఆసక్తి కలుగుతుంది. కొద్దిగా విషయాంతరమైంది కదూ. అయితే శ్రోతలు క్షమిస్తారని ఆశిస్తాను. కాశీ, ప్రయాగ, బదరీ, కేదార్, మధుర, బృందావనం, ద్వారకాపురి లాంటి అత్యంత పవిత్ర యాత్రలు దీక్షిత్ ఇదివరకే చేసి ఉన్నాడు. అంతేగాక తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల, అపూర్వమైన గొప్ప అదృష్టం వల్ల, పూర్వార్జిత అంటే గత జన్మలో సంపాదించిన పుణ్యం నిండుగా ఉండటం వల్ల మమతల మాధురీలతలతో మనసులను పెనవేసే శ్రీ సాయిబాబా దర్శన భాగ్యం కలిగింది. ఆ దర్శనానికి మూల కారణం ప్రారంధవశాన ప్రాప్తించిన అవిటితనం. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు కాలు జారి పడటం వల్ల వచ్చిందది. పైకి కనిపించటానికి అది చెడు యోగం అనిపించినా దాని పరిణామం చివరికి గురుపుష్య యోగం. గురుగ్రహం, పుష్యమీ నక్షత్రాలు ఆకాశంలో యోగం అంటే కలిసి వస్తే గొప్ప శుభకారకమని అంటారు. దానివల్ల దీక్షిత్ సత్కర్మలు ఫలించి శ్రీ సాయి యొక్క అలభ్య సంయోగం సంభవించింది. చాందోర్కర్ని కలవటం వల్ల సాయి కీర్తి చెవినపడింది. అతనన్నాడు, ఎంతో విశేషం ఉన్న సాయి దర్శనం చేసుకో, అవిటితనం వెంటనే పోతుంది. అయితే తన కాలి కుంటితనాన్ని దీక్షిత్ ఒక లోపంగా భావించలేదు. నా నిజమైన కుంటితనం మనసుకి ఉంది, దాన్ని పోగొట్టాలి అని సాయిబాబాతో అన్నాడు. త్వచ రుధిరం, మాంసం, ఎముకలు, వీటి సముదాయమే మానవదేహం. బొంగరంలాంటి సంసారమనే బండి క్షణభంగురమైనది. కాలికి కుంటితనం ఉంటే నష్టమేమిటి? క్రీస్తు శకం 1909 నవంబరు నెల 2వ తారీఖున దీక్షిత్కి సాయిబాబా పుణ్యపావన దర్శనం మొదటిసారిగా అయ్యింది. తరువాత అతను అదే సంవత్సరం డిసెంబర్ నెలలో షిరిడీకి శ్రీవారిని దర్శించటానికి మళ్లీ వెళ్ళాడు. అప్పుడతనికి అక్కడే ఉండిపోవాలన్న కోరిక కలిగింది. మొదట అతనికి 25 షేర్లు అమ్మి అక్కడ రేకులతో ఒక షెడ్డు కట్టించాలని, అప్పుడు అది యాత్రికులకి వీలుగా ఉంటుందని అనిపించింది. అయితే తర్వాత వాడాయే కట్టిస్తే బాగుంటుంది అని మనసులో నిశ్చయం కలిగింది. మరుసటి సంవత్సరం పునాది రాళ్లు వేసి పని ప్రారంభింపచేశాడు. డిసెంబర్ 9 బాబా అనుమతి తీసుకున్నాడు. అదే శుభముహూర్తమని భావించి పునాది పని మొదలెట్టారు. పిలిచినా రాని దీక్షిత్ సోదరుడు కూడా ఆ రోజు ఆ శుభవేళకు ముందే అక్కడికి వచ్చి ఉన్నాడు. శ్రీయుత దాదాసాహెబ్ ఖాపర్డే కూడా అంతకు పూర్వమే ఒంటరిగా అక్కడికి వచ్చి ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి తీసుకోవటానికి అతనికి ఎన్ని అవాంతరాలు వచ్చాయో. అయితే ఖాపర్డే ఇంటికి వెళ్ళడానికి, దీక్షిత్కి వాడాకి పునాది వేయటానికి ఇద్దరికీ కూడా డిసెంబర్ 10 అనుమతి లభించింది. ఇంకా మరో విశేషం ఏమిటంటే, బాబాకి చావడిలో షేజారతి చేయటం ఆ రోజు నుంచే ప్రారంభించబడింది. తరువాత 1911 మధ్యలో రామనవమి శుభముహూర్తాన గృహప్రవేశం విధిపూర్వకంగా జరిగింది. తరువాత శ్రీమంత్ బుట్టి అపారంగా డబ్బు వెచ్చించి రాతి మేడని నిర్మించాడు. అందులో బాబా దేహం విశ్రాంతి కోసం రావటంతో అతని డబ్బు కూడా సార్థకమైంది. గతంలో భక్తులు ఉండటానికి ఒక్క వాడ అయినా లేని చోట ఇప్పుడు 3 వచ్చాయి. అయితే మొదట్లో సాఠేవాడ అందరికీ ఎంతో ఉపయోగంగా ఉండేది. బుట్టి కట్టిన ఆ వాడాకి మరో విశేషం, అంతకు పూర్వం అక్కడే బాబా తమ చేత్తో నాటిన పూలతోట ఉండటం. ఆ తోట గురించిన చిన్న కథను తర్వాతి అధ్యాయంలో చెప్తాను. ఈ హేమాడు పంతు శ్రోతలతో సహా సాయి చరణారవిందాల్లో శిరస్సు పెడుతున్నాడు. వామంతాత్య ఇచ్చిన కుండలతో సాయి సమర్థులు నీరు చల్లి ఆ ఊసర క్షేత్రం, అంటే పంట పండని రాళ్లతో ఉండే ఇసుక భూమిలో తోటను పెంచారు. ఆ తరువాత ఆయన గుప్తమైపోయారు. అయితే కొద్ది రోజుల్లో ఔరంగాబాదు నుంచి చాంద్ పాటిల్తో కలిసి వాళ్ల పెళ్లి ఊరేగింపుతో పాటు షిరిడీకి తిరిగి వచ్చారు. తరువాత దేవీదాసుని కలవటం, జానకీదాసుతో అనుబంధం ఏర్పడటం, గంగాఘీర్తో పరిచయం, ఈ త్రికూటం షిరిడీలో ఒకచోట కలవటం జరిగింది. మొహిద్దీన్తో కుస్తీ పట్టటం, మసీదులో నివసించటం, డేంగలేతో ప్రేమ ఏర్పరచుకోవటం, బాబాని భక్తులు కలవటం జరిగాయి. వీటన్నిటి గురించిన వర్ణన తరువాతి అధ్యాయంలో వింటారు. ఇప్పుడు హేమాడ్ పంత్ శ్రీ సాయికి శరణు వెళ్ళి అనన్యంగా ఆయనకు సాష్టాంగం చేస్తాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని సాయి సమర్థుల అవతరణమనే పేరుగల 4వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.